ప్రైస్ లార్డ్. అందరికి వందనములు. నేను అపోస్టిల్ వినయ్ కుమార్, డిసైపుల్ మినిస్ట్రీస్ హైదరాబాద్. నేను మిమ్మల్ని ఈ డిసైపుల్ టాక్ పాడ్కాస్ట్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్ ద్వారా బైబిల్లోని లోతైనటువంటి సత్యాలను మీకు తెలియపరచాలని మరియు దేవుని యొక్క హృదయాన్ని మీకు వివరించాలని, అలాగే విశ్వాసంలో మీరు బలపరచబడి క్రీస్తుకు కలిగినటువంటి సమాన సంపూర్ణత్వం మీరు పొందుకోవాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్నాను.
వెల్కమ్ టు డిసైపుల్ టాక్స్. ఈ దినాన మనము మాట్లాడబోయే అంశము, ఇది చాలా సెన్సేషనల్ టాపిక్ అన్న. ఒక వ్యవస్థ అంటే ప్రపంచం కానీ విశ్వం కానీ నిలబడాలంటే మొదట కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలి. కాబట్టి ఈ దినాన మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటిదంటే, కుటుంబంలో మొట్టమొదటి రోల్ పాటించేది వివాహం వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థ మీద మనం మాట్లాడబోతున్నాం. అసలు వివాహం అంటే ఏంటి మీ దృష్టిలో, లేదా బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో?
ఇది చాలా పెద్ద టాపిక్. దీన్ని మనం డిస్క్రైబ్ చేయాలని కూడా టైం, చాలా టైం టేకింగ్ సబ్జెక్ట్. బట్ స్టిల్ ఐ ట్రై టు పుట్ ఇట్ అప్ ఇన్ ఏ స్మాల్ వే. వివాహ వ్యవస్థ అనేది, లేకపోతే ఈ మ్యారేజ్ సిస్టమ్ అనేది మనము లేకపోతే మనుషులు సృజించింది కాదు. ఈ వివాహ చట్టాన్ని సిద్ధపరిచింది దేవుడు. ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా మనిషి తయారు చేసిన విషయాలు, లేకపోతే మనిషి కల్పించినటువంటి ప్రామాణికాలు ఉంటాయి. కానీ వివాహ చట్టానికి మాత్రం ప్రామాణికం దేవుడు సిద్ధపరిచాడు. సో మ్యారేజ్ వాజ్ డిజైన్డ్ బై గాడ్. ఓకే, మ్యారేజ్ వాజ్ డిజైన్డ్ బై గాడ్. ఈ చట్టాన్ని లేకపోతే వివాహ వ్యవస్థను తీసుకొచ్చింది దేవుడు. కనుక ఇది చాలా గొప్పది. అందుకనే హెబ్రీ పత్రికలో రాయబడినట్టు వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది.
అయితే ఈ వివాహ వ్యవస్థను దేవుడు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించాడు?
ఎలా ప్రారంభించాడు అని కానీ మీరు గమనిస్తే, ఆదికాండంలో మీరు దీన్ని చూడగలుగుతారు. మొదటిగా ఆదికాండంలో దేవుడు అవని ఆదాముని సృజించే క్రమంలో మీరు కానీ గమనిస్తే, రెండో అధ్యాయంలో నరుణ్ణి సిద్ధపరిచిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి దేవుడు ఆదాము కొరకు సహాయకారిగా అవ్వను సిద్ధపరిచాడు. ఈ వాక్యం మన అందరికీ బాగా తెలిసిన సబ్జెక్టే. కనుక ఆదాము నిద్రపోతున్న సమయంలో ఆయన తన పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి దాన్ని మాంసంతో కప్పి ఆ ఎముకను అవ్వగా సిద్ధపరిచాడు. ఓకే, సో అలా సాటి అయిన సహకారి ఆయనలో నుంచి వస్తుంది కాబట్టి వారిద్దరికి మ్యాచ్ అవుతుంది. ఇది దేవుడు సిద్ధపరిచినటువంటి క్రమం.
మొట్టమొదటి వివాహము మనం ఆదాముకు జరిగినట్లుగా చూస్తున్నాం. అయితే ఆదాము యొద్దకు హవ్వను తీసుకుని వచ్చినప్పుడు ఆదాము అద్భుతమైన అందమైన స్త్రీని చూసి ఒక పాట పాడతాడని, ఆ పాట మీ మాటల్లో వినొచ్చా?
అది యాక్చువల్గా ఆదాము అవ్వను చూసినప్పుడు తనలో ఉన్నటువంటి కవి బయటకు వచ్చాడు.
మొట్టమొదటి కవిత్వం,
మొట్టమొదటి కవిత్వం ఎక్కడ రాయబడిందంటే రెండో అధ్యాయంలో రాయబడింది. ఆయన అంటాడు, ఎముకల్లో ఎముక, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము అని చెప్తూ నరిలోంచి తీయబడింది కనుక నారి అన్నాడు. అంటే మీరు గమనించి చూసినట్లయితే, ఒక ఇద్దరు వ్యక్తులు నా కోసం నువ్వు అని అనుకున్నప్పుడు వారు ఏం చేశారంటే, వారు ఒక పేరుతో పిలుచుకుంటారు. ఉదాహరణకు నా భార్య నన్ను ఒక పేరుతో పిలుస్తుంది, నాకున్నటువంటి పేరు కాకుండా నన్ను ముద్దుగా ఒక పేరు పిలుస్తుంది. ఇక్కడ ఆదాము కూడా అలాగే అంటున్నాడు, నరుల నుంచి తీయబడింది కనుక నారి అని పిలుస్తున్నాడు.
గ్రేట్.
ఓకే, సో ఈరోజు చాలామంది కూడా వివాహ వ్యవస్థలో వాళ్ళు సిద్ధపరచబడిన తర్వాత, లేకపోతే ఇద్దరు నా కోసం నువ్వు నీ కోసం నువ్వు అనుకున్న తర్వాత వాళ్ళు ముద్దు పేరుతో పిలుచుకుంటూ ఉంటారు.
ఆ రోజు ఆదాము రాసినట్లుగానే మీరు కూడా మంచి కవి అని లేదా మంచి పాటలు రాయగల వ్యక్తి అని నేను విన్నాను. అయితే మీరు ఎప్పుడైనా మీ మొదటి పరిచయంలో కానీ అక్కని కలిసినప్పుడు మీ భాగస్వామి గురించి మీరు ఏదైనా పాట రాయడం జరిగిందా?
నేను పాట రాయలేదు కానీ ఒక ఒక కవిత్వం రాశాను. యాక్చువల్గా తన పేరు నా మొబైల్లో ఏమనుంటుంది అంటే మైన్ అని ఉంటుంది, ఇట్స్ మైన్ అంటారు కదా, అలాగే ఎంఐఎన్ఈ అని ఉంటుంది, తన పేరు ఉండదు. అయితే నేను రాసినటువంటి ఆ కవిత్వంలో ఏమని ఉంటుంది అంటే, నీ యొక్క పిలుపు ప్రత్యేకము, నీకున్నటువంటి కాలింగ్ ప్రత్యేకము, నీకున్నటువంటి గుణాలు ప్రత్యేకము, నీకున్నటువంటి దేవుడిచ్చినటువంటి బాధ్యత ప్రత్యేకము, ఇవన్నీ నీకు ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ ఆల్ మైన్, ఇవన్నీ నావి, నా కొరకు నిన్ను సిద్ధపరిచాడు కనుక దిస్ ఇస్ మైన్ అని ఉంటుంది దాంట్లో. ఇట్స్ ఏ 20-line పోయం, 20 లైన్లతోటి నేను రాసినటువంటి పోయం అది.
అయితే మీకు అక్క మీద చాలా ప్రేమ ఉంది.
ఓకే,
రైట్ అన్న, అపార్ట్ ఫ్రమ్ జోక్స్. అయితే ఈ వివాహ వ్యవస్థలో ఈనాడు మనం చూసుకున్నట్లయితే సమాజంలో చాలా వివాహాలు ఆదిలోనే కొలాప్స్ అవుతున్నాయి. దీనికి గల కారణము వాట్ ఎవర్ ఇట్ మే బి కావచ్చు, కానీ మొట్టమొదటిగా ఈ వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టేవారు దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనగలరు? అసలు వివాహంలో దేవుని చిత్తం అంటూ ఉందా?
యా,
దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనగలం మనం?
ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఏంటి అంటే, చాలామంది నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న, యవనస్సులు, యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు అప్పుడప్పుడు తరచుగా నన్ను అడుగుతున్నటువంటి చాలా ప్రశ్నలు, ఒక ప్రశ్న ఏంటంటే, అన్న దేవుని చిత్తాన్ని మ్యారేజ్లో నేను ఎలా
కనుగొనగలను?
హౌ కెన్ ఐ ఫైండ్ ఇట్స్ ఎ గాడ్స్ విల్? ఇతనే నా భాగస్వామి అని నేను ఎలా కనుగొనగలను అంటారు అని నన్ను అడుగుతున్నటువంటి అడిగే ప్రశ్నలో ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు మీరే అది అడుగుతున్నారు కనుక, దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనాలంటే, దేవుడు నీ కొరకు ఏర్పరిచిన వ్యక్తి అనేది నీకు ఎలా తెలుస్తుందంటే, వాక్య ఆధారితంగా నేను చెప్తాను, దానికన్నా ముందు మామూలు జనరల్ ఒపీనియన్ చెప్తాను. అంటే మన దేవుని బిడ్డలతో పాటు బయట వాళ్ళు కూడా వినే అవకాశం ఉంది, వారికి కూడా అర్థం అవడానికి ఈ కోణాన్ని చెప్తున్నాను. ఒకవేళ నువ్వు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నట్లయితే, లేకపోతే ఒక వ్యక్తి నా కొరకు నువ్వు సిద్ధపడినట్లయితే, ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ జీవితంలో కొన్ని సందర్భాలు ఏర్పడతాయి. ఏంటి అంటే, నీవు అతన్ని చూసినప్పుడు, లేకపోతే నీవు ఆమెను చూసినప్పుడు నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. ఏంటి ఆ మార్పు అంటే, అది ఆ మార్పులో, లేకపోతే నువ్వు గమనించినటువంటి ఆ అంశాలలో నీవు అతనితో లేకపోతే ఆమెతో చాలా సంతోషంగా ఉండగలుగుతావు. బయట వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా నీకు అది అర్థమవుతుంది. ఈ వ్యక్తితో ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండగలను, నీకు అర్థమవుతుంది. ఈ వ్యక్తితో ఉన్నప్పుడు నేను ఒక అడుగు ముందుకేయగలుగుతాను, లేకపోతే నా జీవితానికి ఇతను ఇంపార్టెంట్ పర్సన్ అని నీకు అర్థమవుతుంది. నార్మల్ పర్సన్గా ఆలోచించినట్లయితే, అంటే దేవుని ఎరుగని వారు ఆలోచించినట్లు ఇలాగ ఉంటుంది. అయితే దేవుని ఎరుగినటువంటి వారికి ఇది ఎలా కనిపిస్తుంది అంటే, స్పిరిచువల్గా నువ్వు ఒక అడుగు ముందుకు వేసి, స్పిరిచువల్గా నేను ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతాను, ఆధ్యాత్మికంగా లేకపోతే స్పిరిచువల్గా నేను దేవునిలో ఎదగగలుగుతాను అనేది నీకు ఆ కోణం అర్థమవుతుంది. సో దాట్ దేవుని చిత్తం నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు అంటే, దేవుడు నీ కోసం నిర్మించినటువంటి ఒక గొప్ప భవిష్యత్తుని అతని ద్వారా కానీ ఆమె ద్వారా కానీ నువ్వు చూడగలుగుతావు. లేకపోతే మొదటి కోణంలోనే, లేకపోతే మొదటి నిమిషంలో నువ్వు చూడగలుగుతావు అంటే, ఇట్ మే నాట్ బీ ఇన్ ద ఫస్ట్ సైట్, ఇట్ మే నాట్ బీ ఇన్ ద ఫస్ట్ సైట్, బట్ నీకైతే ఆ విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది.
గ్రేట్. అయితే మనము ఈ చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత అనేక మంది యవనస్తుల్లో కానీ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో చాలామందిలో ఉన్నటువంటి రెండు డౌట్స్ ఏంటిదంటే, అసలు వివాహం అనేది లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అరేంజ్డ్ మ్యారేజా? ఎందుకంటే మనం ఆదిలో చూసినట్లయితే ఆదాము వాళ్ళది అది లవ్ మ్యారేజో మనకు తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో అది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? చేసుకుంటే ఎలాంటి మ్యారేజ్ చేసుకోవాలి?
ఓకే,
దీని మీద బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి?
ఓ, ఇది చాలా మాట్లాడితే ఇది చాలా కంట్రవర్షియల్ టాపిక్ కూడా అవుతుంది.
ఈ రోజుల్లో చాలా ప్రేమ జంటలే కనబడుతున్నాయి.
యా యా. సో నా ఒపీనియన్ ఏంటి అంటే, బిబ్లికల్గా ఉన్నటువంటి నా ఒపీనియన్ అంటే, నేను మాట్లాడే ప్రతిదీ కూడా బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను కనుక, బిబ్లికల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, లవ్ మ్యారేజ్ అంటే ఈ రోజుల్లో చాలామంది ఏమని అంటారంటే, ఆమె కొరకు నేను, నా కొరకు ఆమె, మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం కనుక మేము చేసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పి అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా లవ్ మ్యారేజ్ చాలా అధికంగా ఉన్నాయి, జరుగుతున్నాయి. ఇలాంటి లవ్ మ్యారేజ్ బైబిల్లో కూడా ఉన్నాయి.
ఒక లవ్ మ్యారేజ్ నేను
చెప్తున్నాను, బైబిల్లో కూడా ఉన్నాయి. అయితే వివాహ చట్టం ఏంటి అంటే చాలా ప్రత్యేకమైంది. దేవుని కోణం ఏంటంటే, వివాహంలో లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అనేది పక్కకు పెడితే, ఆయన చేస్తున్నటువంటి లేకపోతే చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు కమ్ అండర్ ద మ్యారేజ్. అంటే కొన్ని కోణాల్లో బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఆయన లవ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేసినట్టుంది, అలాగే అరేంజ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేసినట్టుంది. ఇట్స్ నాట్ అబౌట్ లవ్ ఆర్ అరేంజ్, ఇట్ ఈజ్ అబౌట్ అ మ్యారేజ్. అంటే వివాహం అనేది పవిత్రమైనది, ఓకేనా, అన్ని విషయాల్లో ఘనమైనది. అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే లవ్ చేసినా లేకపోతే అరేంజ్ చేసినా సరే, అది మ్యారేజ్ కిందకి రావాలి. అంటే ఎండ్ ఆఫ్ ద డే అది దేవుని యొక్క చెప్పిన విధంలోకి రావాలి. మ్యారేజ్ అనేది రెండు కుటుంబాలకు సంబంధించింది, మ్యారేజ్ అనేది ఇద్దరు వ్యక్తులది కాదు, రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. కానీ మొదటి కోణంలో, లవ్ మ్యారేజ్ కోణంలో, కుటుంబాలు ఏకీభవించకపోవచ్చు, ఓకేనా, కుటుంబాలకు నచ్చకపోవచ్చు. కానీ వాక్య ఆధారితంగా వాళ్ళు సిద్ధపడినారని వారు ఎరిగినప్పుడు, ఈరోజు కాకపోతే రేపటి దినాలైనా వారు వస్తారు. చాలామంది ఇది కాంట్రవర్షియల్ టాపిక్గా తీసుకోవచ్చు, అయినప్పటికీ కూడా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా ఇట్ హ్యాస్ టు బీ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వారిద్దరి మధ్యలో ఉండాలి, వారి వివాహంలో దేవుడు ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి, ఇద్దరి జీవితాల్లో దేవుడు ప్రథమంగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ బిబ్లికల్గా ఆలోచిస్తే లవ్ మ్యారేజ్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు, అరేంజ్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నాడా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. బైబిల్లో మీరు కానీ గమనించినట్లయితే లవ్ మ్యారేజ్ గురించి కూడా దేవుడు ఎంకరేజ్ చేసినట్టుగా మనం చూడగలుగుతాం. యాకోబు విషయంలో మనం చూడగలుగుతాం ఈ విషయాన్ని. ఆయన బైబిల్లోనే గొప్ప ప్రేమికుడు. ఓకే, సో కనుక ఈ ప్రేమను కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు, అలాగే అరేంజ్ మ్యారేజ్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడికి లవ్ అరేంజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మ్యారేజ్లో దేవుడు ఉన్నాడా లేదా, వారిద్దరి మధ్యలో దైవికమైనటువంటి ఆ బాండ్ అనేది ఉందా లేదా, ఆర్ దే కమ్మింగ్ ఇన్ టు ద మ్యారేజ్ కాన్సెప్ట్. ఎందుకంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కనుక ఈ ఘనమైనటువంటి దానికి వారి ఇరువురి మధ్యలో దేవుడు ఉన్నాడా. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత, ఇద్దరు వ్యక్తులు మ్యారేజ్ వ్యవస్థలో ఇద్దరు దగ్గర అవుతున్నప్పుడు వారి మధ్యలో దేవుడు లేకపోతే అది తుదికు విడిపోవడానికి కారణమవుతుంది. మీరు కానీ గమనించినట్లయితే ఈ రోజుల్లో వివాహం ఎందుకు నిలబడట్లేదంటే వారిద్దరి మధ్యలో దేవుడు ఉండడం లేదు. వారిద్దరి మధ్యలో ఆ వివాహ బంధంలో దేవుని లేనప్పుడు ఒకరికొకరు గొడవలు పడే అవకాశం ఉంటుంది. కనుక దేవుడు ఇక్కడ కానీ మనం కానీ గమనించినట్లయితే దేవుని చిత్త ప్రకారంగానైతే దేవుడు లవ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, అలాగే అరేంజ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు వారితో ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి.
వండర్ఫుల్ పాయింట్ అన్న. అయితే మనము క్రైస్తవులు కానీ లేదా బయట వ్యక్తులు కానీ చూసినప్పుడు వివాహము అది లవ్ అరేంజ్ పక్కన పెడితే, వివాహంలో చాలా మటుకు లోకంలో కన్నా ఈనాడు క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక పెద్ద రోగము లేదా అది జబ్బు లేదా అంటువ్యాధి అనొచ్చు. చాలామంది వివాహ వ్యవస్థకు వచ్చే లోపల అబ్బాయి కులమేంటి లేదా అమ్మాయి కులమేంటి ఈ కులాలు ఎక్కువ చూస్తున్నారు. మీరు అన్నట్లుగా ఆ అబ్బాయితో దేవుడున్నాడా లేదా అమ్మాయితో దేవుడున్నాడా ఈ సంబంధాన్ని పక్కన పెట్టి అంతవరకు మంచి ఆత్మీయులుగా ఉంటున్నారు, కానీ వివాహానికి వచ్చే లోపల వాళ్ళు ఈ కులం కానీ లేదా డినామినేషన్ కానీ లేదా వారికి ఉన్నటువంటి ఆస్తి అంతస్తు ఈ హోదాలు తీసుకొని వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు లేదా బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం చెప్పగలరు?
ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది అనేక మందికి జవాబు కూడా మారేటువంటి ఒక ప్రశ్న మీరు అడిగారు. ఎందుకంటే దైవికమైనటువంటి ఈ మ్యారేజ్లో మీరు అన్నట్టుగా చాలా సమాజంలో భ్రష్టత్వంలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటి అంటే అందరూ క్యాస్ట్ చూస్తారు. ఓకే, క్యాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసేదంటే మా స్థాయికి వారు తగినవారా కాదా అని చూస్తారు, అంటే మనీవైజ్గా. మూడవది ఏంటంటే వాళ్ళు మా డినామినేషన్ వాళ్ళ కాదని చూస్తారు. నాకు తెలిసినటువంటి కొందరు వాళ్ళు ఓన్లీ డినామినేషన్ చూస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని ప్రశ్నించాను, మీరు ఎందుకు డినామినేషనే చూస్ చేసుకుంటున్నారు అని. అలాగే క్యాస్ట్ల విషయంలోకి వచ్చినప్పుడు చాలామంది వారికి నచ్చిన క్యాస్ట్లోనే నన్ను అడుగుతూ ఉన్నారు. నేను ఇప్పటి వరకు నా 11వ సంవత్సరం నేను సేవలకు వచ్చి ఈ 10 సంవత్సరాల జీవితంలో నన్ను ఎవరన్నా మ్యారేజ్ గురించి లేకపోతే మా పిల్లవాడికి లేకపోతే మా పాపకి మీరు ఏదైనా సంబంధాలు చూడండి పాస్టర్ గారు, మీరు ఇంటర్నేషనల్ స్పీకర్ కాబట్టి బయట తిరుగుతుంటారు కానీ మీకు అనేక మంది తెలుసు కాబట్టి చూడండి అన్నప్పుడు, నేను ఇప్పటి వరకు ఎవరికి వివాహాల గురించి నేను ఎవరిని సిద్ధపరచలేదు లేకపోతే ఎవరిని ఈ సంబంధము చూడండి మాట్లాడి నేను చెప్పలేదు. నా లైఫ్లో నేను ఒకే ఒకటి రీసెంట్ టైమ్స్లో చేయడం జరిగింది. అయితే ఎందుకు అంటే వీళ్ళలో మెజారిటీ పీపుల్ నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళు అడిగినటువంటి మాటల వల్లనే నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళు అడిగినట్లుగా పాస్టర్ గారు మా డినామినేషన్లోనే చూడండి, పాస్టర్ గారు మా క్యాస్ట్లోనే చూడండి, పాస్టర్ గారు మా హోదాకి తగినట్టు చూడండి అనేవాళ్ళు చాలామంది నన్ను అడిగారు. అందుకని నేను ఎవరికి సంబంధాలు చూడలేదు. నేనేం చెప్పానంటే మీ కొడుక్కి లేకపోతే మీ పాపకి తగిన భర్త లేకపోతే తగిన భార్య రావాలని నేను ప్రార్థన చేస్తానమ్మా ప్రార్థన చేస్తానయ్యా అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే క్యాస్ట్ అనే వ్యవస్థ ఈ సమాజంలో మనుషులు పెట్టుకున్నటువంటి వ్యవస్థ, ఓకేనా? అలాగే రిలిజన్ కూడా అలాగే వచ్చింది. ఇందాక మనము ఒక సందర్భంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇందాక మనం చర్చించినట్లుగా ఈ రోజుల్లో మనుషులందరూ కూడా ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దైవికమైనటువంటి మ్యారేజ్లో మనం కానీ ఆలోచిస్తే ఇవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. మీరు కానీ గమనిస్తే నేను ఒక పర్టికులర్ టాపిక్ చెప్తానికి మీకు ఇష్టపడుతున్నాను. ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది వివాహం జరిగిన తర్వాత అమ్మాయిలు ఎలాగున్నారంటే అబ్బాయిని తీసుకొని వెళ్ళి సపరేట్ కాపురం పెట్టాలంటున్నారు, అవునా?
వేరుకుంపటి
సపరేట్గా వెళ్ళి వేరే ఫ్యామిలీగా ఉండాలనుకుంటారు. మీరు కానీ గమనించితే ఆదికాండంలో ఈ సబ్జెక్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. అబ్రహాము ఎలియాజర్ని పంపిస్తాడు. అప్పుడు ఎలియాజరు ఒక మాట అడుగుతాడు. ఆ ఎలియాజరు ఒక ప్రశ్న అడిగితే, అయ్యా ఇలాగైతే నేను ఏం చేయాలని. మీరు కానీ ఆ వాక్యం కానీ చదవగలిగితే చాలా బాగుంటుంది. ఇది చాలా చాలామందికి ఇది జవాబు కూడా అవుతుంది. ఎందుకంటే చాలామంది ఈరోజు మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నాము, మాకు ప్రైవసీ లేదు, మేము ప్రైవసీగా ఉండాలనుకుంటున్నాం అనుకునే చాలామంది వారు ఉన్నారు. కనుక మీరు ఇది కానీ గమనించినట్లయితే ఆదికాండము 24:5
ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చినా ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అడుగగా,
ఎవరు ఎవరిని అడుగుతున్నారు?
అబ్రహాము ఎలియాజరు.
ఎలియాజరు అబ్రహామును అడుగుతున్నారు. ఏమని? అయ్యా ఆ స్త్రీ, ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చి ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా
అని
అడుగగా, అంటే ఆ అమ్మాయి అడుగుతుంది ఏమని,
ఒకవేళ అడిగితే
నేను సపరేట్గా ఉండాలనుకుంటున్నాను అని ఆ అమ్మాయి అడుగుతుంది. అడిగితే మీ అబ్బాయిని పంపించొచ్చా అని అడిగితే ఆయన ఏమంటున్నాడు కింద జవాబు?
అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమీ.
ఏమంటున్నాడు?
నా కుమారుని అక్కడికి
తీసుకుపోకూడదు, అంటే వేరు కాపురం పెట్టకూడదు. ఈరోజు 99.9% మ్యారేజ్లో అందరూ ఏమంటున్నారు?
ఉమ్మడి కుటుంబాలు ఉండడానికి ఇష్టపడట్లేదు.
ఇష్టపడడంలా సపరేట్ ఫ్యామిలీ, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు లీజర్ కావాలి, నాకు స్పేస్ కావాలి అని అడుగుతున్నారు. దీన్ని ఇలాగ పెడితే తీతుకు పత్రికలో ఇంకొక మాట ఉంది. ఏమని ఉందంటే, మీరు ఇంట ఉండుచు భర్తలకు లోబడి ఉండి క్రీస్తు నామము తీసుకోండి. ఒకసారి తీతుకు పత్రిక, తీతుకు పత్రిక 2:4
యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును.
ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ చదవండి.
యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు.
మీరు 3 చదవండి వచనాన్ని.
అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తలను, అపవాదులను, మిగుల మద్యపానాసక్తులనై మద్యపానము వలన వశపరచుకొనబడిన వారునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండా.
దేవుని వాక్యం అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇన్ ఎ మ్యారేజ్ రిలేషన్షిప్ ఎవ్రీబడి షుడ్ ఒబే ద గాడ్. దేవుని నామానికి అవమానం కలగకుండున్నట్లు వృద్ధ స్త్రీలు అంటే అత్తలు, ఓకేనా? పెద్దవారుగా ఉన్నటువంటి వారు
కొండకత్తలు
అంటే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, ఓకే? ఇంటికి వచ్చినటువంటి కోడల్ని కూతురులా చూసుకోకుండా గొడవలు పడుతూ ఉంటారు, అలా ఉండకూడదని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తూ ఈ మాట అంటున్నాడు. అలాగే స్త్రీలకు ఏం చెప్తున్నారు, భార్యలుగా వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నారు?
భర్తలకు లోబడి.
ఈరోజు లోబడే స్త్రీలు చాలా తక్కువ. కనుక ఏం చెప్తున్నాడు ఇక్కడ, లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు? దేవుని వాక్యము దూషింపబడకుండా, అంటే దేవుని మాట దూషించబడకుండా, దేవుని వాక్యము దూషించబడినట్లు లోబడి ఉండడు అంటున్నాడు, ఓకేనా? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు వివాహ వ్యవస్థలో ఇలాంటి క్రమాలు ఉన్నాయి. కనుక మ్యారేజ్ చేసేటప్పుడు, లేకపోతే మ్యారేజ్ ప్రపోజల్కి మనకు వచ్చినప్పుడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు ఎలియాజరుని ఆ మాట అడిగినప్పుడు అబ్రహాంతో అలా వెళ్ళకూడదు అంటున్నాడు. ఇది మొదటి విషయం. రెండవది, మీరు ఇందాక క్యాస్ట్ల గురించి ఒక మాట అడిగారు కదా, ఈ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వారు దానికే లోబడతారు. సమాజంలో ఉన్నటువంటి మాట ఏంటంటే మా వారు మాకే లోబడతారు, మా వాళ్ళు మా మాటే వింటారు, బయట వాళ్ళని చేసుకుంటే వాళ్ళు వినరు, అన్నట్టుగా తక్కువ చూపుతోటి ఆలోచిస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు ఎవరెవరినైనా ప్రేమించగలుగుతారు, ఎందుకంటే వాక్యం మీద ఆధారపడుతున్నారు. దేవుని వాక్యము అవమానించబడుకున్నట్లు అన్నాడు కనుక, దేవుని మాటకు లేకపోతే దేవుని ఆజ్ఞకు లోబడేవాళ్ళు భర్త భార్యను ప్రేమిస్తాడు, భార్య భర్తను గౌరవిస్తుంది.
చాలా మంచి విషయాలు చెప్పారన్న. అయితే ఈ వివాహము జరుగుతుంది, ఈ దినాల్లో మనం చూసినట్లయితే వివాహం సవ్యంగా జరుగుతుంది, అన్నీ అయిపోతాయి, చాలా బాగా గ్రాండ్గా చేస్తారు, కొంతమంది వారికి ఉన్న స్తోమతను బట్టి గ్రాండ్గా చేస్తారు. ఇదంతా జరిగిన తర్వాత వివాహము, ఆ బంధము కొన్ని దినాలనే నిలబడుతూ ఉంది. దినాల్లో చూసినట్లయితే మనం చాలా కేసులు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డైవర్స్ వైపే నడిపిస్తూ ఉన్నాయి. అసలు కారణం ఏంటి? బైబుల్ పరంగా డైవర్స్ తీసుకోవచ్చా? సాధారణంగా పెద్దలు అంటారు కదా, సముద్రమైన ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటారు. కాబట్టి ఇక్కడ సంసారము చేయడం చాలా కష్టంతో కూడిన పని, కానీ ఎందుకు ఈ దినాల్లో చాలామంది డైవర్స్ వైపు వెళ్తూ ఉన్నారు? డైవర్స్ను బైబుల్ యాక్సెప్ట్ చేస్తుందా?
పాస్టర్ గారు, మీరు అడిగినటువంటి ఈ అంశము చాలా ఆలోచనాత్మకమైనటువంటి విషయం. మీరు దేవుని చిత్తంలో వివాహం చేసుకున్నట్లయితే, దేవుని మాటను లేకపోతే దేవుని వాక్యాన్ని గౌరవించి మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీరు ప్రతిదాని కూడా దేవుని వాక్యాన్ని పోల్చుకుంటారు, సరిచూసుకుంటారు. డివోర్సెస్ మీరు కానీ గమనించి చూసినట్లయితే, వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా డివోర్స్ రేట్ కానీ చూసుకున్నట్లయితే ఇండియా టాప్ పొజిషన్లో ఉంది. మీరు కానీ గమనిస్తే ఇండియాలో వివాహ క్రమంలో డివోర్సు చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉంది. కారణం ఏంటి? వివాహాలు ఎందుకు నిలబడట్లేదు అంటే వారి మధ్యలో దేవుడు ఉండడం లేదు. ఇద్దరు గొడవ పడినప్పుడు వారు వాక్యాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటారో, మా మధ్య దేవుడు ఉన్నారు, దేవుని యొక్క బంధం ఉంది. దీన్ని ఏమంటారు అంటే కవెనెంట్ అంటారు,
నిబంధన.
మా ఇద్దరి మధ్య వాక్య ఆధారితమైనటువంటి నిబంధన ఉందని ఎవరైతే గ్రహించుకుంటారో వారు ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు, కనుక డివోర్స్ దాకా వెళ్ళరు. ఓకేనా? దీంట్లో నేను ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్పాలని ఆశపడుతున్నాను. గతకాలంలో, పాత రోజుల్లో మన పెద్దలు పూర్వీకులు కానీ కాలంలో, ఆ కాలం కానీ మీరు కానీ గమనించినట్లయితే, ఒక ఇద్దరు, ఉదాహరణకి బైబిల్లోంచి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది చాలా లోతైన మాట. ఆలోచించినట్లయితే, నేను ఆలోచించినప్పుడు సారా విషయంలో, అబ్రహాం విషయంలో, హాగర్ విషయంలో మీరు కానీ ఆలోచిస్తే, పురాతన కాలంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పడానికి ఆశపడుతున్నాను. వాక్యం చదివేటప్పుడు మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈ మాట. మీరు వ్యూవర్స్ని కూడా అడిగి చూడండి తర్వాత, అది చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఒక స్త్రీగా సారా ఎంత కష్టపడి ఉంటుంది ఆయన హాగర్ని తీసుకొని వెళ్ళినప్పుడు.
చాలా కష్టపడి,
చాలా బాధాకరమైన విషయం. ఈ రోజుల్లో ఒక విమెన్ యాక్సెప్ట్ చేయలేని విషయం ఏంటంటే, తన భర్త ఇంకొక స్త్రీతో ఉండడం చాలా కఠినమైన విషయం. తీసుకోలేదు, అది తీసుకోలేక వాళ్ళు విడాకుల దాకా వెళ్తున్నారు. అందుకనే ధర్మశాస్త్రం ప్రకారం విడాకులు తీసుకోవచ్చు అంటే, ఈ తప్పు చేసినప్పుడే అది తీసుకోవచ్చు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఏది? ఆ వ్యక్తి నిన్ను కాకుండా వేరే స్త్రీతో ఉన్నప్పుడు, వ్యభిచరించినప్పుడు అతనితో విడాకులు తీసుకోవచ్చని ధర్మశాస్త్రం బోధిస్తుంది. కనుక ఇక్కడ అబ్రహాము హాగర్ని తీసుకుని వెళ్ళినప్పుడు సారా ఎంత గాయపడి ఉంటుందో అని నేను ఆలోచించాను. నేను ఆలోచించినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తన భర్త తనను విడిచి ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు కానీ ఆ ఆదికాండంలో ఆ 21వ అధ్యాయం దగ్గర కానీ గమనిస్తే, ఆమె చాలా బాధపడినటువంటి సందర్భాన్ని మేము చూడగలుగుతాం. ఎందుకంటే ఆమె చిన్న చూపు చూసింది, చాలా బాధ కలిగింది ఆమెకి. కనుక ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పారు. మన పాత రోజుల్లో ఇద్దరు జీవితాల్లో ఎలాగుంటుందంటే, వాళ్ళిద్దరు గొడవ పడ్డారనుకోండి, అది వారిద్దరి మధ్యనే ఉంటుంది, ఒకరికొకరు మాట్లాడుకోరు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, కానీ అన్నం వండి పెడతారు, వారికి కావాల్సిన సమకూర్చి పెడతారు, వారు సిద్ధపరుస్తారు, కానీ మాట్లాడుకోరు. ఇది పాత రోజుల్లో క్రమం. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే, ఇద్దరు గొడవ పడ్డారనుకోండి, ఒకరు అలిగి ఇంటికి వెళ్ళిపోతారు, వారు పుట్టింటికి వెళ్ళిపోతారు. ఇది ఒక కాలం వచ్చింది. ఆ తర్వాత జనరేషన్లో ఏం జరిగిందంటే, ఇద్దరు గొడవ పడ్డారని వెళ్ళి కేసు పెట్టుకుంటారు, కేసు పెట్టుకొని మధ్యలో పెద్దలు ఎవరైనా యాడ్ అయ్యి వాళ్ళకి
మధ్యవర్తిత్వం
జరిగించి వాళ్ళు ఏదైనా చేస్తే అది సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే, చిన్న గొడవ వచ్చినా కూడా నువ్వు నాకొద్దు వెళ్ళిపో, డివోర్స్ తీసేసుకుందాం అనేదానికి ఫిక్స్ అయిపోయారు. ఈ తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అసలు మాకు మ్యారేజ్ అయ్యొద్దు, వీ లివ్ ఇన్ ఏ రిలేషన్షిప్. ఏంది ప్రజెంట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ నడుస్తుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. కారణం ఏంటంటే దేవుడు పెట్టిన క్రమానికి లోబడకపోవడమే.
ఈ విడాకులకు గల కారణం మీరు అన్నట్లు పాస్టర్ గారు, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో జీవించేవారు కాబట్టి వారు అరుచుకున్నా మాట్లాడుకున్నా అందరికీ తెలిసేది. కానీ ఈ దినాల్లో ఎవరికి బెడ్రూములు, భార్యకు ఒక బెడ్రూము, భర్తకు ఒక బెడ్రూము, పిల్లలకు ఒక బెడ్రూము, ఇలా లగ్జరీ లైఫ్ అయ్యే లోపల ఆ విషయాలు తెలియట్లేదు. అదిగైనా ఒక కారణం అవ్వచ్చు అంటారా?
ఖచ్చితంగా. అందుకనే ఇందాక మనం చదివినటువంటి మాట ఏంటంటే, తితుకు పత్రికలో చదివినట్టుగా, ఎప్పుడైతే వారు దేవుని వాక్యానికి లోబడి ఉంటారో వారు వాక్యం మీద ఆధారపడి కుటుంబంలో ఒక క్రమాన్ని పాటిస్తారు. ఏంటి అంటే, సాయంకాలం అయ్యేసరికి లేకపోతే వారు నిద్రపోయే సమయానికి ఫ్యామిలీ ఫెలోషిప్ అనేది కరువు అయిపోయింది ఈ రోజుల్లో. ఫ్యామిలీ ఫెలోషిప్ ఎప్పుడైతే ఉంటుందో వారు ఎండ్ ఆఫ్ ద డే ఒకరి తప్పుల్ని ఒకరు క్షమించుకుంటూ, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి కొరకు ఒకరు నిలబడడానికి ఆస్కారం అవుతుంది. ఈ రోజుల్లో అలాంటివి చాలా తక్కువైపోయి వారు నామకార్థంగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటూ కూడా మరుసటి రోజుకి వాళ్ళు అదే గొడవను కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటారు, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ విత్ అవర్ థింగ్స్ ఇన్ మై ఫ్యామిలీ లైఫ్, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, మా భర్త మారాలని, నా భార్య మారాలని. సోషల్ వైపు, సోషల్ మీడియా వైపు అడిక్ట్ అయిపోయి జనాలు ఎవరి లైఫ్ వాళ్ళు సపరేట్ సపరేట్గా జీవించరు, ఇలాంటి జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రేయర్ లైఫ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఒకరోజు ముగిసే సమయానికి ఒకరికొరకు ఒకరు నిలబడి ప్రార్థనా జీవితం కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం, మరుసటి దినానికి అది గుర్తు చేసుకోకపోవడం జరుగుతుంది. దేవుడు వారి మధ్య లేకపోతే ఇది జరగదు.
వండర్ఫుల్ పాస్టర్. అయితే నేను సాధారణంగా నా పరిచర్య జీవితంలో గమనించినది ఏంటంటే, చాలామంది లోకాన్ని పక్కన పెడితే సంఘ కాపుర్ల కుటుంబాల్లో కూడా ఇవి జరుగుతుంది. ఎందుకంటే పాస్టర్ అనే వ్యక్తి, నేను పాస్టర్ని, నేను చాలా కేసెస్ చూశాను. పాస్టరు తన భార్యను గౌరవించకుండా, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, భార్య దగ్గర పడుకుంటే నాకు దర్శనాలు రావని, సో ఇలాంటి మాటలు చెప్తున్నారు. పరిచర్యలో లేదా కుటుంబంలో మొట్టమొదటిగా మనకి అప్పగించబడిన బాధ్యత కుటుంబం. కుటుంబాన్ని నిర్లక్ష్యపరచడం కరెక్ట్ అంటారా?
మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగారు పాస్టర్. నేను ఎందుకు గొప్ప ప్రశ్న అంటానంటే, నేను వాక్య ఆధారం చూపించానంటే మన ఈ పాడ్కాస్ట్ లిజనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మాట బాగా నచ్చుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇది చాలా గొప్ప ప్రశ్న, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా గొప్ప ప్రశ్న. ఎందుకంటే వాక్య ఆధారితంగా నేను మాట చెప్తున్నాను. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో కానీ మీరు కానీ చూస్తే, మీరు తీసి చూడండి, రెఫరెన్స్ తీసుకోండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ 25వ వచనం.
పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను.
ఆగండి ఆగండి, 25 ఒకటి మాత్రం. ఇక్కడ ఏమనుంది? పురుషులారా,
మీరును
మీరు
మీ భార్యలను ప్రేమించు,
మీరు
మీ భార్యలను ప్రేమించుడి,
మీ భార్యలను ప్రేమించుడి. ఆ తర్వాత అటువలే
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి.
ఇప్పుడు చెప్పండి, ఉదాహరణకు నేను నా భార్యను ప్రేమించకుండా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అక్కడ ఏం చేసినట్టు? అది
తప్పు చేసినట్లు.
బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే నేను నా భార్యను ప్రేమించకుండా నేను సంఘాన్ని ప్రేమిస్తున్నా అంటే తప్పు చేసినట్లు. సేవకుడు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి, సేవకులు ఇలాగ చేస్తే అది కరెక్ట్ అంటే యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించండి, మీ భార్యను ప్రేమించకుండా సంఘాన్ని నేను ప్రేమిస్తానంటే యు ఆర్ డూయింగ్ అడల్టరీ. చాలామంది సేవకులు మేము సేవ చేసే గొప్ప విషయం అంటున్నారు, ఈ క్రమాన్ని మనుషులు పెట్టలేదు, దేవుడు పెట్టారు ఈ క్రమాన్ని. అందుకే నేను గొప్ప ప్రశ్న అన్నాను. చాలామంది సేవకులు భార్యను ప్రేమించుకుని నేను సంఘాన్ని ప్రేమిస్తానన్నారు. నీవు నీ భార్యను కాకుండా వేరే వాళ్ళని మొదట ప్రేమిస్తే అదేమవుతుంది? అడల్టరీ అవుతుంది. అర్థమైందన్న పాయింట్? సో కాబట్టి గాడ్ హింసెల్ఫ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. ఏంటి? మ్యారేజ్, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. కనుక నీ భార్యను, అటువలే మీరు మీ భార్యలను ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి, మీరు మీ భార్యని, నీ భార్య ఎవరైతే ఉన్నారో తనను మీరు ప్రేమించండి అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు తర్వాత అటువలే క్రీస్తు సంఘమును క్రీస్తు మొదట ఎవరిని ప్రేమించారు? సంఘాన్ని ప్రేమించారు, సంఘమును ప్రేమించినారు, కనుక మీరు కూడా అలాగే అని చెప్తున్నాడు. అర్థమైందన్న పాయింట్?
అర్థమైంది.
దిస్ ఇస్ వెరీ వెరీ డీప్. ఇది అర్థం చేసుకుంటే చాలా గొప్ప విషయము, అర్థం కాకపోతే ఇది చాలా తప్పుగా అనిపిస్తుంది. అందుకే నేను గొప్ప ప్రశ్న అన్నాను.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. అయితే పాస్టర్ గారు, చాలామంది వివాహం అయ్యేటప్పుడు ప్రమాణాలు చేస్తారు కదా, ఆ ప్రమాణాలు వ్యాధి ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును, ఏదొచ్చినా మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపు నెరదంటాడు. ఇదంతా జరిగిన తర్వాత ప్రమాణాలు గాలికి వదిలేస్తారు. వదిలేసిన తర్వాత అది చివరకు డైవర్స్ వరకు లీడ్ చేస్తుంది. అయితే డైవర్స్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి, లేదా బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి?
ఇది కూడా చాలా కంట్రవర్షియల్ క్వశ్చన్, బట్ స్టిల్
ఈరోజు ప్రమాణాలు చేస్తారు కానీ వాటిని గాలికి వదిలేస్తారు.
ఈరోజు మీరు మంచి మంచి టాపిక్ తోటి వచ్చారు. ఈరోజు అన్నీ కూడా వైరల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నా ఉద్దేశంలో, లేకపోతే నాకు నాకు నచ్చినటువంటి అంశం ఏంటి అంటే, మ్యారేజ్ టైంలో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో, లేకపోతే ఈ ప్రమాణాలు ఏదైతే ఉందో, ఇది యాక్చువల్గా ప్రమాణాలు అని సార్వత్రిక సంఘంలో అందరూ అంటుంటారు, కానీ ఇది ప్రమాణాలు కాదు. దేవుని ఎదుట మనం ఇస్తున్నటువంటి నిబంధన. ఏం నిబంధన చేస్తున్నామంటే, నేను ఈ స్త్రీతోటి, లేకపోతే నేను ఈ పురుషునితోటి జీవితాంతం ఉండడానికి నేను తీసుకుంటున్నటువంటి తీర్మానం అని నీ హృదయపూర్వకంగా సంతోషంగా నీవు వ్యక్తపరుస్తున్నటువంటి ఒక ఒప్పందాన్ని నువ్వు వారికి చెప్తూ ఉన్నావు. మీరు కానీ గమనిస్తే, ఇందాక నేను మాట్లాడుతూ ఈ మాటను ప్రస్తావించాను, ఏంటి, ఎలియాజర్ వెళ్ళి అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మాట్లాడినప్పుడు ఆమె ఒక మాట అడిగింది, ఏమని, అమ్మ ఈయనతో వెళ్ళడానికి నీకు ఇష్టమేనా అన్నప్పుడు ఆమె తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంది. నేను ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంకొక మాటను చెప్పి మీరు అడిగినటువంటి దానికి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే, ఒక వివాహం జరగాలి అంటే, లేకపోతే ఒక వివాహం ముందుకు వెళ్ళాలి అంటే, ఒకరు ఒకరిని యాక్సెప్ట్ చేయాలంటే ఎలా జరుగుతుంది? ఈ రోజుల్లో ఈ వ్యక్తి నా కొరకు, ఈ వ్యక్తి నా కొరకు అని నిర్ణయం తీసుకోవాలంటే అది పురుషుని వల్ల కాదు. బిబ్లికల్గా ఆలోచిస్తే, బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే పురుషుని వల్ల కాదు. ఎందుకంటే పురుషులకు అందరూ నచ్చుతారు. ఎందుకంటే మనము సాధారణంగా ఆలోచించినప్పుడు నాకు సరిపోతుందని అనుకుంటాం, కానీ బైబిల్ ప్రకారము చెప్పాలంటే అమ్మాయి ఒప్పందం ప్రకారమే పెళ్లి జరుగుతుంది. అమ్మాయి ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది. ఎలియాజర్ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను అడుగుతారు. మీరు ఒకసారి చూస్తారు అది,
తప్పకుండా
ఒకసారి 24:57 చదువుతారు పాస్టర్ గారు.
ఓకే, వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనను.
ఇక్కడ చూడండి, ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనకి ఎలియాజర్ గారు అడుగుతున్నారు, అమ్మ రిబ్కా నిన్ను ఇసాకుకు భార్యగా తీసుకెళ్లాలనుకుంటున్నాము అని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నప్పుడు రిబ్కా ఇలాగ జవాబిస్తుంది, ఏమనిస్తుంది, నేను వెళ్ళేదను అని. అంటే వివాహం జరగాలంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోవాలి?
అమ్మాయి ఒప్పుకోవాలి.
కానీ ఈ రోజుల్లో అమ్మాయి ఒప్పుకున్నాను కూడా, అమ్మాయి ఒప్పుకున్నా కూడా కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకు? నా స్టాండర్డ్కి వాళ్ళు సరిపోరు, నా క్యాస్ట్కి వాళ్ళు సరిపోరు, నా స్థోమతకి వాళ్ళు సరిపోరు, నా చదువుకి వాళ్ళు సరిపోరు అని ఆలోచిస్తున్నారు. కానీ వివాహం జరగాలంటే బిబ్లికల్గా అమ్మాయి ఒప్పుకుంటేనే జరుగుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరి జీవితంలో చాలామంది దీన్ని ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో 3 అవకాశాలు ఉంటాయి వివాహంలో. వాక్య ఆధారితంగా చెప్తున్నాను ఈ మాట. ప్రతి ఒక్కరి జీవితంలో 3 అవకాశాలు ఉంటాయి. ఎందుకు 3 అవకాశాలే ఉంటాయి పాస్టర్ గారు అని మీరు కానీ నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు కానీ ఆశీర్వాదాన్ని కానీ చూసినట్లయితే 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఉంటుంది. దేవుడు ఏర్పరిచినటువంటి వివాహ క్రమం అయితే, దేవుడు సిద్ధపరిచినటువంటి వివాహ క్రమం అయితే, దేవుడు నీ జీవితానికి మీ ఉభయులకు లేక మీ ఇద్దరికి కలిపి ఒక ప్రణాళిక ఆయన రచించుంటాడు. ఆ ప్రణాళికలో, ఆయన చిత్తంలో, దేవుని చిత్తంలో అది 100% ఆశీర్వాదకరమైంది. కనుక దేవుడు సిద్ధపరిచినప్పుడు ఆమె అతను ఎదురుపడినప్పుడు ఒకరినొకరు గుర్తించగలుగుతారు, ఆమె ఒప్పుకుంటుంది. ఆ ఒప్పుకున్న క్రమంలో మొదటగా 100% వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇది 100-fold బ్లెస్సింగ్. అలాగే ఒకవేళ వీరు ఈ లోకపరంగా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పరంగా ఆలోచించి వారి సొంత ఇష్టానికి వారు నిర్ణయించుకుంటే అది 100% కాకుండా 60%కి వస్తుంది. లేదు, దేవుని చిత్తం కాకుండా మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం అని అనుకుంటే అది 30% ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో 3 అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటి దేవుని అవకాశము, 2వది నీకు నచ్చిన అవకాశం, 3వది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము. అందరి కాన్సెప్ట్ మీద పోతే 30%. సో ఒక వివాహం జరగాలంటే అది ఇలాగే ఉంటుంది. కనుక వారు నీ కొరకు ఏర్పరచబడిన వారైతే, దేవుడు ఏర్పరిచిన వారైతే, మీరు ఆత్మీయంగా మీరు ఫలించి అభివృద్ధి చెందగలుగుతారు అని ఆ స్త్రీ లేకపోతే ఆ వ్యక్తి తన భారీగా తీసుకోబోతున్నటువంటి ఆ వ్యక్తి నేను దీవించబడతాను అని వాళ్ళు 100% దేవుని చిత్తంలో ఉందని వాళ్ళు గ్రహించగలుగుతారు. కనుక ఇప్పుడు ఆమె అడిగినప్పుడు రిబ్కా ఏం చెప్తుంది, నేను వెళ్ళేదను అని లోబడి చెప్పింది. కనుక వివాహం జరగాలంటే అమ్మాయి యాక్సెప్టెన్స్ ఫస్ట్.
ఈ దినాల్లో షారా లాంటి వాళ్ళని మనం కనుగొనగలమా పాస్టర్ గారు?
ఈ రోజు
కానీ రిబ్కా లాంటి వాళ్ళని కానీ
ఈ రోజుల్లో మీరు కానీ గమనించినట్లయితే ఇలాంటి వారిని మాటల్లో చెప్పుకోవడానికి జరుగుతుంది, కానీ నిజ జీవితంలో చాలా అరుదుగా చూడగలుగుతాం. మనం కానీ గమనించినట్లయితే గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదు
అరుదు అరుదు అంటే అండి వెరీ రేర్ అని. సో ఇంకోటి ఏంటంటే దేవుడు ఎలా తయారు చేశాడంటే స్త్రీని ఒక రా ప్రోడక్ట్గా తయారు చేశాడు. ఎలాగంటే నాకు నచ్చినటువంటి ఒక మంచి గొప్ప సేవకుడు ఉన్నారు, మైల్స్ మొన్రో. ఆయన ఒక గొప్ప సేవకుడు. ఆయన మాట్లాడుతూ ఆయన ప్రసంగాల్లో ఆయన వాక్యాల్లో ఆయన చాలాసార్లు ఆయన ప్రస్తావించినటువంటి సబ్జెక్టు ఈ మ్యారేజ్ కాన్సెప్ట్ గురించి ఆయన మాటలో ఇలాగ మాట్లాడుతున్నారు. ఆయన విమెన్ ఈజ్ అ రా ప్రోడక్ట్ విచ్ ఇస్ గివెన్ ఆన్ టు ద మ్యాన్, హస్బెండ్ హ్యాస్ టు క్రాఫ్ట్ హర్ అని చెప్తాడు. అంటే భర్త భార్యని సిద్ధపరచుకోవాలి, భార్యకి నువ్వు ఏది ఇచ్చినా కూడా ఆమె మల్టిప్లై చేసిస్తుంది అని ఆయన మాటలో నేను ఆయన ప్రసంగంలో వినడం జరిగింది గతంలో. అయితే అది 100% ట్రూ. ఎందుకంటే మీరు ఎవరైతే భార్యని దేవుడు మీకు ఇచ్చాడో లేకపోతే మీరు సిద్ధపడి తీసుకున్నారో ఆ భార్యను మీరు వాక్యాధారితంగా మీరు సిద్ధపరచుకోవాలి. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు క్రాఫ్ట్ హర్, ఓకేనా, టు క్రాఫ్ట్ హర్, తనను మీరు సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే తను నీకు లోబడి ఉంటుంది, ఓకేనా. వాక్యాధారితంగా నువ్వు ఆమెను సిద్ధపరచుకోవాలి, ఓకేనా. నీకు వచ్చిన దగ్గర నీ జీవితానికి తగినట్టుగా నీ గమ్యానికి తగినట్టుగా దేవుడు నీకు పిలిచినటువంటి పిలుపుకు ఆమె లోబడి ఆమె నువ్వు కలిసి చేసే ప్రయాణం, నువ్వు ఆమెను సిద్ధపరచుకోవాలి.
ఓకే, ఫస్ట్ గారు డైవర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, లేదా బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? డైవర్స్ తర్వాత ఆ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు తిరిగి రీమ్యారేజ్ చేసుకోవచ్చా?
యా, సో మనం కానీ ఆలోచించినట్లయితే డివోర్స్ అనేది ఇందాక చెప్పినట్టుగా అడల్టరీ చేసినట్లయితే మీరు డివోర్స్ తీసుకోవచ్చు ధర్మశాస్త్రం ప్రకారం.
ఓకే,
ఓకేనా. బిబ్లికల్గా ఆలోచించినట్లయితే సెకండ్ మ్యారేజ్ యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా అని మీరు కానీ ఆలోచించినట్లయితే ఇది చాలా లోతైనటువంటి ప్రశ్న. ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రాంతానికి, ఆంధ్రాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సేవకుని కుటుంబంలో ఒక సేవకుడు తన మూడో బిడ్డకి వివాహం చేయాలనుకుంటుంటే తను నో చెప్తున్నాడు. ఆయన గొప్ప సేవకుడు, మంచి పరిచయం చేస్తున్నాడు. వారి చిన్న కుమారుడికి వివాహం అయిపోయింది, రీసెంట్గా బాబు కూడా పుట్టాడు. అయితే వాళ్ళిద్దరు కమల పిల్లలు. అయితే అతని వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు తను వద్దు అంటున్నాడు. అయితే రీసెంట్ టైమ్స్లో నేను వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను దైవికంగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎండ్ ఆఫ్ అవర్ కాన్వర్జేషన్, ఆయన మా కాన్వర్జేషన్ అయిపోగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నటువంటి మాట, నాన్నగారు నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఈ ప్రశ్న, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను చూడండి. వివాహం అనేది దేవుడు సిద్ధపరిచింది. చాలామంది ఈ రోజుల్లో సెకండ్ మ్యారేజ్ గురించి ఆలోచించినప్పుడు దేవుడు దైవికంగా చెప్తున్నటువంటి మాట మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంటుంది. మీరు 26వ వచనం దగ్గర ఒకసారి చదువుకోగలుగుతా?
యా, ఫస్ట్, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఇండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా నుంటివా, వివాహము కోరవద్దు.
చదవండి.
అయినను నీవు పెళ్లి చేసుకునను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు.
యా, ఇది ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టు 2వ మ్యారేజ్ గురించి, సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడబడుతున్నటువంటి సబ్జెక్టు. ఒకవేళ మీరు కానీ గమనించినట్లయితే, ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే అది తప్పు లేదని చెప్తా ఉన్నటువంటి
సందర్భం.
అంటే సెకండ్ మ్యారేజ్ ఈజ్ యాక్సెప్టబుల్. అయితే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా వివాహాన్ని దేవుడు సిద్ధపరిచారు. ఓకే, ఈ రోజులో చాలామంది నేను పెళ్లి చేసుకోకుండా నేను ఇలాగే ఉండిపోతాను, మొదటి పెళ్ళి, రెండో పెళ్ళి గురించి కదా, మొదటి పెళ్ళి నేను చేసుకోను, నేను ఇలాగే ఉండిపోతాను. బైబిల్లో వివాహం చేసుకోకుండా ఉండే వాళ్ళకి ఒక పాలిభాగం ఉందని మాట్లాడుతుంటే ఫస్ట్ కేసు సెకండ్ కేసు కాకుండా థర్డ్ కేసు వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము కూడా అర్హులమే అని చెప్పి వాళ్ళు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఓకేనా? అయితే దేవుడు ఈ క్రమాన్ని ఎలా చెప్తూ వస్తున్నాడంటే, దేవుని కోసము ఏర్పరచుకొని ఇలాగా వివాహం చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు.
నాజీరు
వారు దేవుని కోసం నిలబడ్డారు. పాస్టర్ గారు, ఇక్కడ మీరు గమనిస్తే ఈ సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ సబ్జెక్ట్లో కొంతమంది ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా మేము చేసుకోము, లేకపోతే మేము చేసుకోకుండా దేవుని కోసము ఇలాగే మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని మేము సేవ చేస్తాం అనేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నటువంటి ఒక క్రమం ఏంటంటే, ఆదిలో నరుడు ఒంటరిగా ఉండుట
మంచిది కాదు
అని చెప్తున్నటువంటి ఆజ్ఞ. నేను మొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నా, శిష్యులు అనబడేటువంటి వారు గత సమయంలో కూడా నేను మీతో ప్రస్తావించినప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రేమించేటువంటి వారు ఆయన ఆజ్ఞని
గైకొంటారు.
ఆయన పెట్టిన క్రమాల్లో ఆజ్ఞల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ఆదిలో పెట్టినటువంటి ఆజ్ఞ ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మనుషులు మొదట్లో పెట్టిన ఆజ్ఞలు కదా అని చెప్పి మర్చిపోతున్నట్టున్నారు. కనుక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ లా గివెన్ టు ద మ్యాన్. మ్యాన్కైండ్కి ఇచ్చింది ఏంది? నరుడు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి, లేకపోతే వివాహ క్రమంలోకి రావాలి అని పెట్టాడు. కనుక చాలామంది నేను ఇలాగే ఉంటానంటారు. కనుక ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ ద వర్డ్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ ద గాడ్, యూ షుడ్ మ్యారీ. క్రీస్తు సంఘమును ప్రేమించిన ప్రకారం ఆయన ఎలాగ ఒడంబడికలోకి వచ్చాడో, కవెనెంట్ రిలేషన్షిప్లోకి వచ్చాడో, నీవు కూడా వివాహ చట్టంలోకి రావాలి. ఇది మొదటిది. రెండవది, వివాహంలోకి సెకండ్ మ్యారేజ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట, నీవు ప్రేమించావా, పెళ్లి చేసుకున్నావా? నీవు ఇక్కడ అడుగుతున్నటువంటి మార్య 27వ వచనంలో చూడండి,
భార్యకు బద్ధుడవై ఉంటివా, విడుదల కోరవద్దు.
సో ఇప్పుడు వివాహ చట్టంలోకి మీరు వచ్చారా? మీరు ఏమున్నా సరే దేవుడి సన్నిధికి వచ్చి మీరు క్షమాపణ చెప్పుకుని ఒకరినొకరు ప్రేమించుకోండి, కానీ మీరు
విడుదల కోరవద్దు,
విడిపోవద్దు, లోబడండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు గౌరవించండి, మీరు విడుదల కోరవద్దు, విడిపోవద్దు అని చెప్తున్నాడు. తర్వాత,
భార్య లేక విడిగా ఉంటివా, వివాహము కోరవద్దు.
నువ్వు విడిగా ఉన్నావా, నువ్వు మళ్ళీ ఇంకొకరిని కోరుకోవద్దు. ఓకేనా? ఈ రోజులు జరుగుతున్నటువంటి తప్పు ఏంటంటే, నా ప్రాబ్లం ఇలాగుంది కదా అని చెప్పి వాళ్ళు రెండో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ పాయింట్ని అర్థం చేసుకుని రెండో దగ్గరికి వెళ్ళరు. నువ్వు విడిపోయింది మళ్ళీ ఇంకోటి అంటే అది తప్పు. ఇన్ కేస్ ఒకవేళ అయితే దేవుడు అంటున్నటువంటి మాట తర్వాత వచ్చింది చదవండి,
అయినను నీవు పెళ్లి చేసుకున్నాను పాపము లేదు.
సెకండ్ మ్యారేజ్ నువ్వు ఒకవేళ చేసుకుంటే
పాపం లేదు.
ఓకేనా? సో దేవుడు నీకు ఇస్తున్నటువంటి నెక్స్ట్ అవకాశం ఏదైతే ఉందో దాంట్లో తప్పులు ఎతకొద్దు. గత జీవితాన్ని గురించి ఎతకొద్దు. గతంలో నీకేం జరిగిందో ఆ గతంలో జరిగినటువంటి దాన్ని నువ్వు ఎతకవద్దు. ఈసారి నువ్వు చేసుకున్నా కూడా అది పాపం కాదు, ఎందుకంటే అదే తప్పును మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఈసారి ఏం చేయాలంటే దేవుని ప్రేమను కలిగి ఈసారన్నా ఉండండి అని చెప్పి సెకండ్ మ్యారేజ్కి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఈరోజులో చాలామంది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా, పాస్టర్ గారు, ఎంతమంది పాత జీవితాలకు జ్ఞాపకం చేసుకుంటూ బతుకున్నారు?
చాలామంది ఉన్నారు.
ఈ రోజుల్లో ఎందుకు వివాహ వ్యవస్థలో రెండో మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఎందుకు నిలబడట్లేదు, వాళ్ళు గొడవలు ఎందుకు పడుతున్నారంటే, వారు గతంలో జరిగినటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు, దాన్ని పోల్చి చెప్పుకుంటూ ఉంటారు, దాని గురించి పొంతను తీసుకొచ్చి చెప్తుంటారు. అందువల్ల ఉన్నటువంటి ఈ మ్యారేజ్లు కూడా వాళ్ళకి గొడవలు పడుతున్నాయి. మీ మధ్యలో పాత విషయాలు రాకూడదు, క్రీస్తు రావాలి, దేవుని ప్రేమ రావాలి. ఇలాంటిది వచ్చినప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారు. అందుకని ఇక్కడ భక్తులు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవునికి లోబడి ఉన్నట్లయితే ఇలాగా ఇరువురు కలిసి వారి మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లయితే వారి జీవితాల్లో సెకండ్ మ్యారేజ్ అయినా కంటిన్యూ అవుతుంది. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు నీకు సెకండ్ ఆప్షన్ ఇచ్చినా కూడా ఆ ఆప్షన్ని మీరు దేవుణ్ణి ప్రేమతోటి ముందుకు కొనసాగాలని చెప్తున్నాడు అనమాట.
వండర్ఫుల్ పాస్టర్ గారు. అయితే మనము ఇదంతా కూడా మాట్లాడుకున్నాము. చివరికి వివాహ వ్యవస్థ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే సాధారణంగా లోకంలో కానీ క్రైస్తవులు కానీ ఒక మాట అంటుంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, వివాహాలు పరమన నిర్ణయించబడతాయి. అనేక మంది పాటలు కూడా రాస్తారు, ఇది పరమన నిర్ణయమే లేదా కళ్యాణమే వైభోగమే, ఇలాంటి మాటలు చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఇంతటి పవిత్రమైన బంధము మీద లేదా దేవుడే ఆదిలో నిర్ణయించినటువంటి ఈ వివాహం మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి, లేదా దీనికి మీరు ఇచ్చే కన్క్లూజన్ ఏంటి?
నా పర్సనల్ ఒపీనియన్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటంటే, ఫస్ట్ గారు, వివాహ క్రమాన్ని మనం నిర్ణయించలేదు, దేవుడు నిర్ణయించారు. ఒక ఇద్దరు వ్యక్తులు జతపరచబడుతున్నారంటే అది ఎలాగైనా కావచ్చు, అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఒక ఇద్దరు వ్యక్తులు ఒక కుటుంబంగా కట్టబడడానికి సిద్ధపడుతున్నారంటే మొట్టమొదటిది వారు దేవుని చిత్తముతో ఏర్పరచబడుతున్నారా లేదా అనేది ప్రామాణికమైనటువంటి మొదటి విషయం. రెండవది వారు నిలబడుతున్నటువంటి విషయానికి వారు లోబడి ఉంటున్నారా లేదా, వారు తీసుకుంటున్నటువంటి తీర్మానానికి ఇరువురు ఉభయులు లోబడి ఉంటున్నారా లేదా, ఇది రెండు. మూడవది దీనికి వారి కుటుంబంతో సంబంధం లేదు, ఇది వారిరువురు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దేవుని ఎదుట సమాజం ఎదుట వారు చేస్తున్నటువంటి వడంబడిక, వ్యాధి ఎందును బాధ ఎందును లేమి ఎందును కలిమి ఎందును ఆరోగ్యమందును నేను నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉందునని అని వారు ఏదైతే తీసుకుంటున్న తీర్మానం కవెనెంట్, వాళ్ళు తీసుకుంటున్న తీర్మానానికి వారు లోబడి ఉంటున్నారా లేదా. మూడవది. నాలుగవది ఏంటంటే వారి వివాహ బంధంలో వారు దేవుని కలిగి ఉన్నారా లేదా, చివరి వరకు కలిగి ఉన్నారా, ఇద్దరు గొడవలు అవుతుందా మీ మధ్యలో దేవుడు ఉన్నాడా, ఇద్దరు ప్రేమించుకున్నారా మీ మధ్యలో దేవుడు ఉన్నారా, ఇద్దరి ఆలోచన వ్యతిరేకంగా ఉన్నాయా మీ మధ్యలో దేవుడు ఉన్నారా, ఇలా పరిశోధించుకున్నప్పుడు ఆ వ్యూహం గొప్పగా ఉంటుంది. ఇది ఐదు. నాకు నచ్చినటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నేను అనుకునేటువంటి పర్సనల్ విషయాన్ని, ఒక ఇద్దరు వ్యక్తులు జతపడినప్పుడు లేకపోతే వాళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు మూడో వ్యక్తికి చెప్పొద్దు, దేవునికి చెప్పండి. మీ బాధని మీ కష్టాన్ని మూడో వ్యక్తితో పంచుకోవద్దు, దేవుడితో పంచుకోండి. మీరు దేవుడితో పంచుకున్నప్పుడు, దేవునికి వ్యక్తపరిచినప్పుడు దేవుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్నాడు కనుక ఆయన సరిచేయడానికి, ఇద్దరికి ఆలోచనని కలగజేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇది నా పర్సనల్ ఒపీనియన్.
బైబిల్ గ్రంథంలో మీకు ఇష్టమైన లేదా ఆదర్శమైన దంపతులు ఎవరు?
బైబిల్ ప్రకారం ఆలోచించి నాకు ఆదర్శం మీరు చెప్పినట్లయితే, మీరు అడిగిన ప్రశ్నకి క్రీస్తే నాకు ఆధారం. మీరు ఈ మాటని యాదృచ్ఛికంగా అడిగారో ఏదో నాకైతే తెలియదు, కానీ పాస్టర్ గారు నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి లేకపోతే నేను పాటించేటువంటి రెండే రెండు సందర్భాలు. గతంలో నేను రెండు మూడు ప్రదేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నన్ను కొంతమంది అడిగిన ప్రశ్నలో ఒకటి, మీరు భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, మీ సతీమణికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి నన్ను అడిగారు. నేను మొదటగా దేవుడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, నా లైఫ్లో ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు దేవుడిదే. అలాగే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, పురుషులారా మీ భార్యలు ప్రేమించని చెప్పడం కనుక నా జీవితంలో వాక్యం తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరిది అంటే నా భార్యదే. ఎందుకంటే దేవుడు నా కోసం ఇచ్చాడు కనుక తనే నాకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నా కుటుంబము, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ నా జీవితంలో ఎవరన్నా ఉన్నారంటే అది నా భార్య. ఎందుకంటే క్రీస్తు చెప్పినటువంటి మాట ఇది కనుక నేను అది నా జీవితాల్లో పాటిస్తే, నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, డిసిపుల్ టాక్స్లో కూడా నేను ఆ మాట చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ భార్యలు ప్రేమించాలి, ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ కనుక. ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ ద గాడ్ యూ షుడ్ లవ్ యువర్ వైఫ్, యూ షుడ్ ఆల్వేస్ లవ్ యువర్ వైఫ్ అవుట్ ఆఫ్ ఆల్ ద డిఫికల్టీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ ఒబే ఈచ్ అదర్, యూ షుడ్ లవ్ ఈచ్ అదర్, దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. సో కాబట్టి నేను పర్సనల్గా నేను ఫాలో అయ్యేటువంటి ఒక విషయము ఇది. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు అని మీరు అడిగారు, లేకపోతే ఇష్టమైనటువంటి జంట ఎవరు అని అడిగారు. నేను సార్వత్రిక సంఘంలో నేను వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సార్వత్రిక సంఘంలో స్త్రీ సిద్ధపరచబడాలి అనేటువంటి మాట. నేను ఒక గొప్ప మాటను మీకు చెప్పాలను, ఈ ప్రశ్నకి నేను జవాబు చెప్పాలంటే మీరు ఒక రెఫరెన్స్ ఖచ్చితంగా చదవాల్సిందే.
తప్పకుండా పాస్టర్.
సామెతల గ్రంథం 12:4. సామెతల గ్రంథం 12:4.
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు.
మీరు ఇక్కడ కానీ గమనిస్తే నేను ఎందుకు మీరు అడిగిన ప్రశ్నకి నేను ఈ జవాబుని చెప్పడానికి నేను ఈ వచనాన్ని ఎందుకు చదవమని అడిగానంటే, యోగ్యురాలైన భార్య
తన పెనిమిటికి
కిరీటము. నాది ఒక ప్రశ్న ఉంది పాస్టర్ గారు. ఇక్కడ నేను చాలామార్లు వాక్యం బోధిస్తున్నాడు, ఈ ప్రశ్న చాలామందిని అడిగారు, చాలా సందర్భాల్లో నేను చాలామంది సేవకులను కూడా అడిగాను, ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను త్రూ పాడ్కాస్ట్ ద్వారా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. యేసుప్రభు వారు సిలువకు సిద్ధపడినప్పుడు లేకపోతే సిలువ యాగం చేస్తున్నప్పుడు యేసుప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు వచ్చింది?
సాధారణంగా అంటే మేము బోధించింది కావచ్చు లేదా వినని వాక్యం అయితే, సాధారణంగా ఏంటంటే మనము తలతో లేదా మనము తలతో ఆలోచించిన తలంపులకు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడిందని సాధారణంగా వింటుంటాం పాస్టర్ గారు.
రైట్. మీరు విన్నటువంటి వాక్యం కావచ్చు లేకపోతే మీరు బోధించినటువంటి వాక్యం కావచ్చు, కానీ వాక్య ఆధారితంగా మీరు కానీ గమనించినట్లయితే సంఘము లేకపోతే సార్వత్రిక సంఘము లేకపోతే క్రీస్తు శరీరంగా పిలువబడుతున్నటువంటి భార్యగా పిలువబడుతున్నటువంటి స్త్రీ ఇంకా ఆ సిలువయాగ సమయానికి సిద్ధపరచబడలేదు కాబట్టి అది ముళ్ళ కిరీటము. అర్థమవుతుందా? అంటే సిద్ధపరచబడినటువంటి స్త్రీ ముళ్ళ కిరీటము, అందుకే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తుంటాయి. కనుక సిద్ధపరిచిబడినటువంటి స్త్రీ బంగారు కిరీటము, అందుకనే 12:4 ఏం చదవబడింది,
యోగ్యురాలు
యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి
కిరీటము.
కిరీటమే ఎప్పుడు బంగారు కిరీటం పెట్టుకుంటే తనకు ఘనత వస్తుంది, తనకు విలువ వస్తుంది. ఓకేనా? కనుక ఆ భార్య సిద్ధపరచబడితే లేకపోతే తను యోగ్యురాలుగా ఉంటే, తను వాక్య ఆధారితంగా ఉంటే తను బంగారు కిరీటంతో సమానం. కనుక స్త్రీ సిద్ధపరచబడితే ఎలాగైతే చెప్పబడిందో అలాగున నా రోల్ మోడల్ ఎవరంటే యేసయ్య తన భార్యను అనగా వధు సంఘాన్ని సిద్ధపరచుకోవడానికి ఆయన కష్టపడుతూ ఉన్నారు. కనుక నేను కూడా ఆయన ఆదర్శంతో, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, ఆయన చెప్పిన విధంగా నేను నా భార్యను సిద్ధపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
గ్రేట్ ఇన్సైట్ పాస్టర్ గారు, మేము ఎప్పుడూ వినలేదు ఇది.
యా, సో సాధారణంగా నేను వాక్యం బోధించినప్పుడు ఈ మాటను చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కనుక చాలామంది మన తలంపుల కొరకు ముళ్ళకిరీటం ఇవ్వబడి అన్నారు, కానీ ఆయన వధు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ వాక్యం రాయబడింది అన్నమాట. సో అందువల్ల నాకు ఈ కాన్సెప్ట్ అంటే చాలా బాగా ఇష్టం.
రైట్, వండర్ఫుల్ పాస్టర్ గారు. ఇంతవరకు మనం చాలా సమాజానికి ఉపయోగపడే, ఎస్పెషలీ క్రైస్తవ సమాజానికి కావచ్చు, ఈ టోటల్ హోల్ వరల్డ్కు ఉపయోగపడే అద్భుతమైన వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. మరి రాబో దినాల్లో అయినా దేవుని ప్రేమతో కట్టబడే కుటుంబాలు లేవగలాగున అనేక మంది యవ్వన యువతి యువకులు వాటికి సిద్ధపడలాగన ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మీ విలువైన సమయాన్ని ఈ అద్భుతమైన టాపిక్ మీద మాట్లాడడానికి ఈ పాడ్కాస్ట్లో మీ సమయాన్ని వెచ్చించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్.
థ్యాంక్ యూ.